అగస్త్య మహర్షి వశిష్ఠుడిలో మనం కేవలం అగస్త్యుడి గురించే చెప్పుకుంటున్నాం. ఈ కొండలో నుంచి అగస్త్యుడు బయటకు వచ్చాడు. ఆయన కావాలని కొంచెం పొట్టిగా ఉండేవట, కొద్దిగా బొచ్చతో ఉండేవట, కొండ బొచ్చతో. ఇది మామూలు బొచ్చ కాదు, యోగ సిద్ధులకి బుద్ధులకి పాండిత్యములకు నిలయం. నేను పొట్టిగా ఉన్నా గట్టివాడి, నేను లోకానికి నిరూపించడానికి అలా పుట్టుకొచ్చాడు ఆయన. మహాయోగి, బ్రహ్మ యొక్క కళతో పుట్టినవాడు ఆయన. అందుకే ఆయనకి బ్రహ్మస్వరూపుడు అని పేరు. చిన్నప్పటి నుంచి ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు. ఆయన పుట్టి పుట్టగానే బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మదేవ, నీ అనుగ్రహంతో కొండలోంచి పుట్టాను, కుంభసంభవుడు అన్నారు. అప్పటికి అగస్త్యుడి పేరు లేదు ఆయనకు, మొదట్లో కుంభసంభవుడు. అసలు పేరు అదే, ఘటసంభవుడు, కుంభసంభవుడు, కుంభోద్భవుడు, ఏదైనా పిలవండి. మొత్తం మీద కొండలోంచి పుట్టాడు. మిత్రావరుణుల నుంచి పుట్టడం వల్ల మైత్రావరుణి అన్నారు. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి అనగా, నాయనా నువ్వు రుద్రుణ్ణి మెప్పించు, మహాతపస్సు చేసి శివుణ్ణి మెప్పించు, శివానుగ్రహం పొందితే ఏ పనైనా చెయ్యొచ్చు. నువ్వు లోకశ్రేయస్సు కోసం పుట్టావు, ముఖ్యంగా రాబోయే కలియుగంలో ఉన్న మానవులకి గొప్ప సందేశం ఇవ్వడానికి పుట్టావు, వాళ్ళ కోసం ధర్మములు రచించు అన్నాడు బ్రహ్మ. ధర్మాలు రాయాలంటే తపశ్శక్తి కావాలంటుంది. ఎందుకో తెలిసిన మీకు, ఇక్కడ మనం కంచి పరమాచార్యుల వారి యొక్క గొప్ప విశేషం వినాలి. పరమాచార్యుల వారి దగ్గరికి ఒకసారి ఒక దక్షిణాది పండితుడు వచ్చాడు. ఆయన వేద పండితుడు, నా అంత బాగా స్వరం చెప్పగలిగేవాడు ఎవరూ లేరని ఆయనకు అహంకారం. స్వరం చెప్పి వేదం చదవడంలో నన్ను మించిన పండితుడు లేడనుకున్న మహాపండితుడు స్వామివారి దగ్గరకు వచ్చి, చంద్రశేఖర సరస్వతి మహాస్వామివారి దగ్గరకు వచ్చి, పరమాచార్యుల వారి దగ్గరకు వచ్చి, ఏమండి ఈ మధ్యన తీర్థయాత్రలకు వెళ్ళాను, ఆ ఉత్తర భారత వాళ్ళకి అసలు బొత్తిగా స్వరం రాదండి, అదేం స్వరం అండి వీళ్ళ మొహం, ఇలాగే తొందరపడు వాళ్ళ మొహం వాళ్ళకే వచ్చండి, స్వరం భంగం చేస్తున్నారు, దానివల్ల నష్టం కదా అన్నాడు ఆయన. ఈ అహంకారం చాలామందికి ఉంటుంది. కాకపోతే ఆయన పెద్దవాడు కనుక తొందరపడి ఆయన దగ్గర చెప్పాడు, కొందరు తేలరు పైకి అంతే. ఉత్తర భారత వాళ్ళకి స్వరం రాదు నాకు వచ్చు అన్నాడు ఆయన. నడిచే దేవుడు చంద్రశేఖర సరస్వతులు వారంటే, ఆ మహాత్ములు వారంటే, పరమాచార్యుడు వంటి దేవుడు ఈ ప్రపంచంలో అరుదుగా ఉంటాడు. మన అదృష్టం మనం కళ్ళారో చూడగలిగాం. ఎంత చేసి ఆయన వెళ్ళిపోయి 20 ఏళ్ళు 25 అంతే కదా, అందువల్ల అంచుమించుగా ఇందులో ఉన్నవాళ్ళు కొంతమంది చూసి ఉండొచ్చు. నా అదృష్టం, నేను చిన్నప్పుడు మా నాన్నగారి వల్ల నేను చూడగలిగాను. బాగా బాల్యంలో ఆ మహాత్మునికి దగ్గరగా కూర్చొని ఆయన ప్రవచనం కూడా వినగలిగాను. అది మీకు గుర్తుందలేదు, ఒకసారి మధ్యలో ఆయన రుద్రాక్షమాలను పీఠంలో వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు, పీఠం వదిలేసి, అవునా, ఆ తర్వాత కొంతకాలం పోయిన సమాధి అయిపోయారు. అసలు ఎంతో అపూర్వమైన శక్తి కలిగినటువంటి సరస్వతీమూర్తి ఆయన. అందుకే ఆయన అందరూ నడిచే దేవుడు అన్నారు, పరమ ఆచార్యుడు అన్నారు ఆయన. ఆ మహాత్ముడు ఏం చెప్పలేదు ప్రమాణమే, ఇప్పటికి కూడా ఆయన చెప్పే చాలా సూక్ష్మంగా తేలిక ఎంత బాగుంటాయోనండి. ఆయన చెప్పిన వాటిలో కొన్ని మీకు గుర్తుపెట్టుకోవాలి. ఓసారి ఒక ఆయన వచ్చి, సముద్ర ప్రయాణం చేయటం వల్ల నేను మళ్ళీ ఉపనయనం చేసుకోవాలని మా వాళ్ళు ఎవరో చెబుతున్నారండి, నాకు ప్రాయశ్చిత్తం చేయాలన్నారండి, సముద్ర ప్రయాణం చేయొచ్చా చేయకూడదా అని అడిగారు. పరమాచార్య వారి జీవిత చరిత్రలో జరిగింది. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, నువ్వు సముద్ర ప్రయాణం అమెరికాకి ఎన్నాళ్ళు పట్టింది వెళ్ళడానికంటే నాకు 2.5 రోజులు పట్టింది అన్నాడు. ఆ రోజుల్లో మీకు డైరెక్ట్ ఫ్లైట్ లేవు కదా, మరి అందుకని ఆయన అప్పట్లో హైదరాబాద్ నుంచో చెన్నై నుంచో బయలుదేరి మళ్ళీ బొంబాయిట, ముంబై నుంచి మళ్ళీ ఏదో ఫ్రాంక్ఫర్ట్ ఎక్కడికో వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి రావడంలో ఇంచుమించుగా 2.5 రోజులు పట్టింది అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా పరమాచార్యులు, నాయన ప్రాయశ్చిత్తము మళ్ళీ ఉపనయన ప్రక్రియ ఎవరికి చేయాలో తెలిసిన ఏకధాటిన 3.5 సంధ్యావందనములు ఆపేస్తే, పూర్వం ఓడలో ప్రయాణం చేసి అమెరికా వెళ్ళాల్సి వచ్చేది, అప్పుడు వాళ్ళకి ఒక్కొక్కసారి నెల ఒక్కోసారి 40 రోజులు ఒక్కోసారి 27 రోజులు గాలి వాతావరణాన్ని బట్టి ఓడని బట్టి ఉండేది. ఇన్ని రోజులు అందులో ఉండగా వాడు స్నానం చేయలేకపోవచ్చు, సంధ్యావందనం ఆగిపోతుంది. ఏకధాటిన 7 రోజులు సంధ్యావందనం చేయకపోతే వాడు పశు అయిపోతాడు. 3.5 రోజులు అర్ఘ్యం ప్రదానం చేయకపోతే అటువంటి వాడికి మళ్ళీ యజ్ఞోపేతం మార్చాలి, ప్రక్రియ చేయాలని శాస్త్రం. నువ్వు కేవలం 2.5 రోజులనే వచ్చేసావు కాబట్టి నీకే ప్రాయశ్చిత్తం లేదు, కేవలం యజ్ఞం ప్రయాణం చేసినప్పుడు మార్చుకునేది మార్చుకుంటే చాలన్నారు. అంటే మనకి సంధ్యావందనం దెబ్బతింటోందని అక్కడ వాళ్ళు పూర్వకాలంలో ఆ ప్రక్రియ చెప్పారు. అంతేకాదు దాన్ని వీళ్ళు పిడి కింద వాదన వేసి ఆ సముద్రంలోకి దాటి అట్ట, దాంతో ఇక్కడ నుంచి వెళ్ళిన అర్చకులు గుళ్ళోకి రానివ్వట్లేదు కొంతమంది. ఇవన్నీ లేనిపోను అనమాట, ఇవి వేద ప్రణిహితం కాదు, మనం పెట్టుకున్నవి. అందుకనే చెప్పేది సంప్రదాయాలు కొన్ని ఉంటాయి ఈ ఆగమాల్లో, కొన్ని ఆయా సంప్రదాయాలు అంటారు వాటిని. అందుకే స్మార్తాగమం వేరు, వైష్ణవాగమం వేరు, ఇవన్నీ ఆయా మహానుభావులు గురువులు చెప్పినవి. ఆ గురువులు చెప్పిన సూక్ష్మ ధర్మాలు తెలుసుకోవాలి. అందుకే ధర్మం చాలా దురవగాహం, అంత తేలికేం కాదు. దాని గురించి తెలియాలంటే మహాత్ములైన పరమాచార్యులు వంటి వారిని అడిగి తెలుసుకోవాలి. ఓ మాదిరి మన బుర్రకు అర్థం కావు, సంస్కృతంలో కనబడే రెండు ముక్కలకి అర్థం తెలుసుకున్నంత మాత్రం చేత మనం పండితులు అవ్వలేము. అందుకే కొన్నింటి విషయంలో చెప్పేటప్పుడు ఆచితూచి చెప్పవలసిందే. ఈ వాదోపాదాలు కొంతలాంటి పిడివాదం, చేయొచ్చు చేయకూడదు, చేయొచ్చు చేయకూడదు, అది అంటాడు ఇది అంటాడు, వీరికి ఏమని చెప్పలేము. అందుకే జ్ఞానులు గురువులను ఆశ్రయించి ఆ గురువులు చెప్పిన మార్గంలో తమ గురువు మార్గంలో నడుచుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్తానంటే ఉత్తరాది వాళ్ళకి వేదస్వరం రాదు, తప్పుడు స్వరం చదువుతున్నారు, ప్రమాదం కదా అనగానే నాయన స్వరము గురు పరంపర, అందుకే వందే గురు పరంపర అంటారు. గురు పరంపరకి నమస్కారము. ఉత్తర భారత్లో చూసారు మీరు మంత్రపక్షులు చెప్పారనుకోండి, రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే, ఇది ఒక గొలుసుకట్టు మంత్రం. మన దక్షిణ భారత్లో అయితే రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే, ఇది మన స్వరం. ఈ స్వరానికి ఆ స్వరానికి అది అపస్వరం అనుకోకు. ఆ ప్రాంతంలో ఉన్న ఉత్తర భారత్లో ఉన్న ఋషుల యొక్క పరంపర, గురువులకి ఋషులు మూలకారకులు. అగస్త్యుని పరంపరలో స్వరంలో ఒక రకంగా ఉంటుంది, వశిష్ఠ పరంపర ఒక రకంగా ఉంటుంది, వ్యాస పరంపర అంతా వశిష్ఠుని పరంపర. ఎందుకని, వశిష్ఠుని యొక్క వంశంలో పుట్టాడు వ్యాసుడు. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్వశం పరాశరాత్మజం వందే సుఖతాతంతపోనిధి. వశిష్ఠుని యొక్క మునిమనుమడు, నప్తృ శబ్దమునకు మునిమనుమడు అని అర్థం. వశిష్ఠ నప్తారం వశిష్ఠుని యొక్క మునిమనుమని గురించి నమస్కరిస్తున్నారు. శక్తేహ పౌత్రం, శక్తి యొక్క మనుమని గురించి నమస్కరిస్తున్నాను. అంటే వశిష్ఠుడికి 100 మంది కొడుకులు కదా, అందులో పెద్ద ఆయన పేరు శక్తి. శక్తి యొక్క కుమారుడు పరాశరుడు, పరాశరుడు కొడుకు వ్యాసుడు, వ్యాసుని కొడుకు శుకుడు. అందుకే సుఖతాతం, శుకుని యొక్క తండ్రి. పరాశరాత్మజం, పరాశరుడి కుమారుడు. శక్తేహ పౌత్రం, శక్తి యొక్క మనుమడు. వశిష్ఠ నప్తారం, వశిష్ఠుని మునిమనుమడు అయిన వ్యాసం, వ్యాసుని గురించి వందే నమస్కరిస్తున్నాను అని దాని అర్థం. కాబట్టి వేదవ్యాసుల వారి యొక్క పరంపర అంతా ఒక స్వరంతో చదువుతారు, అది వశిష్ఠ పరంపర. అగస్త్య పరంపర ఒకటి ఉందండి, అగస్త్యుని యొక్క పరంపరలో స్వరాల్లో కొంచెం తేడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం కొంతమంది ఒక పరంపరలో గురువుగారి దగ్గర చదువుకుని రేపొద్దున ఎవడన్నా ఒక పిసర స్వరం తేడాగా చదువుతున్నాడు అనుకోండి, వాడికి స్వరం రాదంటే ఆక్షేపిస్తే ప్రమాదం అంట. అటువంటి వాడు వచ్చే జన్మలో మోగైపడతాడని చెప్పారు. అగస్త్య సంహితలోనే చెప్పారు అన్నమాట. అగస్త్య సంహిత ఉంది, కావాలంటే మీరు వికీపీడియాలో కూడా చదువుకోవచ్చు. ఇవాళ అన్ని చోట్ల పెట్టేశారు, అదేదో వికీపీడియో రెక్కీపీడియో నా మొత్తం ఏదో పీడియా. అది పిడివాదం కాకుండా ఉండాలంటే అవి చదువుకుంటే మనకు తెలుస్తాయి. ఇవన్నీ కూడా మహానుభావుల యొక్క సంహిత చదవాలండి. పరాశర సంహిత, అగస్త్య సంహిత, సౌనిక సంహిత, ఇవన్నీ సంహితలు. సూత సంహిత, సంహితలు అనే పేరుతో ఋషులు మనకు గొప్ప శాస్త్రాలు ఇచ్చారు. ఇవేం వేద విరుద్ధం కాస్తామండి. వేదములను ఎంతవరకు చెప్పగలుగుతారు, మంత్రములు చెప్పగలుగుతారు, కొన్ని విషయాలే వివరిస్తారు. వాళ్ళ జీవిత చరిత్ర అంతా రావాలంటే మళ్ళీ సంహితలను పట్టుకోవాలి, లేదా ఇతిహాసాలను పట్టుకోవాలి, లేదా పురాణములు పట్టుకోవాలి. రామాయణములో చెప్పడానికి వీలు కాని వాటిని ఏం చేశాడు మళ్ళీ వ్యాసుడు, పద్మ పురాణం లాంటి వాటి చోట కొన్ని చోట్ల రాశాడు, అవునా? అలాగే అన్ని కథలు అన్ని చోట్ల ఉండవు. భాగవతంలో రాధామాధవుల యొక్క పరిణయము ఇవేం ఉండవు. ఆ కథను మళ్ళీ ఏం చేశారు, నారద పురాణంలో చెప్పారు, దేవీ భాగవతంలో చెప్పారు, బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు. అందుకే ఒక పురాణంలో లేనిది మరొక పురాణంలో, ఒక శాస్త్రంలో లేనిది మరొక శాస్త్రంలో ఇవ్వడం కోసమే ఇన్ని శాస్త్రములు, ఇన్ని సంహితలు, ఇన్ని పురాణములు, ఇన్ని స్మృతులు అవసరమయ్యాయి. ఎందుకంటే జీవితం ఎప్పటికప్పుడు మారుతుంది కదండి. ఒకప్పటి ధర్మం వాడు కుదరదు కదా. పూర్వం కృతయుగంలో ఉన్నారు, కృతయుగంలో ప్రతివాడు అంగవస్త్రమే కట్టుకుని జపం చేసేవాడు, మోకాలు దాకా కట్టుకోవాలి. ఇప్పుడు మోకాలు దాకా పంచులు కట్టుకోకుండా షార్ట్లు కట్టుకుంటాడు, వీడు అంగవస్త్రమే కడుతున్నాడు. మొత్తం మీద అంగాలకి వస్త్రాలు కట్టుకోవడం అనేది ఉంది. కానీ ఆనాడేమో వాడు అంగవస్త్రం అనే పేరుతో తువ్వాలు కట్టాడు, ఉపనయనంలో కడతారు సార్ అంగవస్త్రం. ఇప్పుడు నా ఉద్దేశం అంగవస్త్రం అంటే షార్ట్ అనమాట. కాకపోతే అంగవస్త్రం కడితే ముచ్చటగా ఉంటుంది. ఈ దిక్కుమాల అంగవస్త్రం చూస్తే రామరావు ఎలుగుబంటిని చూసినట్టుగా ఉంటుంది అది. అయితేనే మొత్తం మీద అంగవస్త్రం కడుతున్నాడు. ఇప్పుడు ఆ పరంపర వాళ్ళు కట్టాలంటే కుదరదే, కుదరటం లేదు. మగవాళ్ళు అంగవస్త్రం కట్టినా పర్వాలేదండి బాబు, రామరామ ఈ మధ్యన ఆడపిల్లలు కూడా విమానంలో అంగవస్త్రాలు, భంగవస్త్రాలు ఏదో ఒక వస్త్రం కొడుతున్నారు, కొంచెమైనా కొడుతున్నారు, సంతోషించాలి మనం. అందువల్ల కాలం ప్రభావం వల్ల ఏమవుతుందనమాట, వస్త్ర సంప్రదాయంలో తేడా వస్తుంది, ఆహారం అలవాట్లో మార్పు వస్తుంది, పూర్వం ఎక్కడో 2 మైళ్ళు నడిచి వెళ్ళి మలమూత్ర విసర్జన చేసేవారు. ఇప్పుడు చేయరు కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏం చేశారు వాళ్ళు? దేశ కాల మాన పరిస్థితులకు కూడా పనికొచ్చే కొన్ని ధర్మాలు ఇచ్చారు. అలా దేవత మహానుభావులు, దేవతలు లాంటి ఆ మునులు ఆ పనే చేయకపోతే మనం బ్రతకలేము. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే, నాయన ఆ అగస్త్యుని యొక్క పరంపరలో వాళ్ళ యొక్క వేదస్వరం వేరు, వశిష్ఠ పరంపరలో వాళ్ళ వేదస్వరం వేరుగా ఉంటుంది. యాజ్ఞవల్క్యులు యొక్క వంశంలో ఉన్నట్టు వంటి వాళ్ళు, అందుకే ప్రథమ శాఖ వారికి సంబంధించిన శుక్లయజుర్ వేదంలో ఉన్న స్వరం వేరుగా ఉంటుంది. ఇవేం తప్పుగావు, అవన్నీ ఆ గురువులు మహాత్ముల యొక్క సంహితలవి. ఉత్తర భారత్లో వాళ్ళు ఎక్కువగా ఆ సంప్రదాయంలో పెరిగారు వాళ్ళు. కాబట్టి నీకు తెలుసున్న ఈ కాస్త స్వరమే నిజమని తక్కిన వాళ్ళని ఇంకెప్పుడు అధిక్షేపించకు అన్నారు ఆయన. వెంటనే మహాత్ముడు కనుకైనా ఆయనకు నమస్కరించి చాలా పెద్ద పొరపాటు చేశానండి అన్నాడు ఆయన. అలాగే మంత్రములకు కూడా స్వరాలు ఉంటాయే, అవి గురు పరంపర ద్వారా తెలుసుకోవాలి. అందుకే మీ గురువు గారి స్వరాన్ని ఇంకో గురువు గారిని ఎవరు అధిక్షేపిస్తే వినకండి, చాలా పొరపాటు. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇక్కడ ప్రాచీన కాలంలో పరాశర సంహితం ఒక సంహితం ఉన్నది. ఆ పరాశర సంహితలో హనుమంతుని చరిత్రలు ఉంటాయి. ఆ హనుమత్ చరిత్రలో ధ్వజదత్తుడు అని ఒక ఆయన కథ ఉంటుంది. అది చెప్తే కానీ మీకు అగస్త్య చరిత్రలోకి వెళ్ళడానికి లేదు. ధ్వజదత్తుడు అని ఒక ఆయన ఉన్నాడండి, వాడు పరమదరిద్రుడు. ఈ దారిద్ర్యం నుంచి బయటపడడానికి ఆయన నైమిషారణ్యం వెళ్ళాడు. ఆ నైమిషారణ్యంలో పుష్కరుడు అని ఒక గురువు ఉన్నాడు. ఆ గురువు గారిని పట్టుకున్నాడు. పట్టుకుని ఆ గురువుగారిని గట్టిగా పట్టుకుని, స్వామి స్వామి నన్ను రక్షించండి అన్నట్ట. ఆయన ఒక మంత్రం ఇచ్చాడు. ఈ మంత్ర జపం చేసుకొని నీకు హనుమంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది, సంపదలు వస్తాయంటే పుష్కరుడి దగ్గర మంత్రం పొంది ఈ ధ్వజదత్తుడు నైమిషారణ్యంలో ఓ చెట్టు కింద కూర్చుని సంవత్సరం జపం చేశాడు. కానీ వాడికి హనుమంతుడు కాదు, హనుమంతుడి తోక, తోకలో ఉన్న వెంట్రుకు కూడా కనపడలేదు, ఏ కోరిక తెరలేదు. దాంతో ఒక రోజు, దౌర్భాగ్యుడి దరిద్రపు గురువుని ఆశ్రయించాను, వీడి వల్ల నాకు ఏ అనుభూతి లేదు, దేవుడు లేడు, దెయ్యం లేడని తిట్టుకోవడం మొదలెట్టాడు. పోనీ తిట్టుకుని వదిలేశాడా? వదిలేస్తే మళ్ళీ భయం వాడికి. దేవతల్ని తిట్టడం వల్ల మధ్యలో మంత్రం వదిలేస్తే ప్రమాదమేమో అని కొంత భయం ఉంది, అలాగని నమ్మకము లేదు. ఇదే సమస్య చాలామందికి మనలో. గుడికి వెళ్ళడము వాడవు, బయటకు వచ్చాక ఈ గుడికి వెళ్ళినంత వచ్చేసంత మన జాతకం మారుతుందా అంటాడు వాడు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఆ గుడిలోకి వెళ్ళడం వల్ల పెట్రోల్ వేస్ట్ అవుతుంది అంతే వాడికి. భక్తి లేదు కదా, నమ్మకం పూర్తిగా లేదు కదా. నమ్మకం లేనప్పుడు ఎందుకు రావడం చెప్పండి? పద్మాకర్ గారు చెప్పింది నాకు నమ్మకం లేదనుకున్నప్పుడు మీరు వెళ్ళడం వల్ల ఉపయోగం. పాపం వృధా, కింద కూర్చోవడం వల్ల కాళ్ళు నొప్పులోను, కారు డ్రైవ్ చేసుకు రావడం వల్ల చేతుల నొప్పులోను, ఆ తర్వాత అందులో పెట్రోల్ దండగాను. ఆ పెట్రోల్ డబ్బులు తీసుకుని ఇంకా మీ పిల్లలకైనా ఉపయోగించండి. అయితే పూర్తి విశ్వాసం లేకపోతే వచ్చే నష్టం ఇదని చెప్తున్నాను. నమ్మకం ఉంటేనే ఈ గురువులు దేవతలు అనుగ్రహిస్తారు. వీడు వదలడు, వదలకుండా ఉండలేడు. ఇంతలో ఏం జరిగింది అక్కడికి? ఒక కుష్ఠరోగి వచ్చాడు అక్కడికి. వాడు బోయేవాడు, వాడి పేరు గాలవుడు. ఈ గాలవుడు, అయ్యా నా ఒళ్ళంతా మచ్చలు వచ్చేయండి, వేళ్ళు ఊడిపోతున్నాయి, కళ్ళు పొడుగుపోతున్నాయి, అసహ్యం అయిపోయి ముక్కు తప్పడైపోయింది, ఈ నైమిషారణ్యంలో మంచి గురువులు ఉన్నారట, అటువంటి గురువుని ఆశ్రయించి రోగం తగ్గించుకుందామని వచ్చాను, ఓ మంచి గురువు ఉంటే చూపించండి అని ఈ ధ్వజదత్తుడి దగ్గరికి వచ్చాడు. వీడు మహానికి వీడు ఎంత నుంచి దేవుడు లేడు, గురువు లేడు అనుకుంటున్న వాడి దగ్గరికి వచ్చి గురువుని చూపించండి అనగానే వాడు పక్కపక్కనవి, నేనే పిచ్చాడు అనుకుంటే నాకంటే పిచ్చాడు, నువ్వు ఒకడు వచ్చినట్టున్నావు, నేను 1 ఇయర్ నుంచి ఇక్కడ జపం చేస్తున్నాను ఆయన, ఆంజనేయుడు లేడు, ఆంజనేయుడు తోక లేదు, తోకలో ఉన్న వెంట్రుకు కూడా కనపడలేదు, నువ్వేమో బోయివాడు వచ్చి గురువు మంత్రం అంటున్నావు. మంత్రము నాస్తి గురు నాస్తి 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 మే మతి, మంత్రం లేదు, గురువు లేడు, అసలు ఏమీ లేదని నాకు అనిపిస్తోంది. అది ఆ దూరంగా చెట్టు కింద ఒక ఆయన కూర్చున్నాడు సేమ, వాడి పేరు పుష్కరుడు, వాడు దొంగ. వాడి దగ్గరికి 1 ఏడాది క్రితం వస్తే నాకు ఓ మంత్రం ఇచ్చాడు, ఆ మంత్రం సంవత్సరం నుంచి జపం చేస్తున్నా, ఏ కోరిక తెరలేదు, ఇంకెందుకు ఈ మంత్రాలకి చింతకాయలు ఏం రాలుతాయి, అనవసరంగా ఇక్కడ కూర్చోవడం. అయినా నీకు ఒకవేళ ఇంకా మంత్రాల మీద నమ్మకం ఉంటే ఆ దొంగ గురువు తప్ప ఇంకే గురువునే ఆశ్రయించు. నాకైతే నమ్మకం లేదు అనగా, మరి ఎందుకు కూర్చున్నారండి అన్నట్టువాడు. బాగా ప్రశ్న వేసావు, 1 ఏడాదిగా కూర్చున్నారు కదా, ఇంకో రేపైనా ఎల్లుండేనో కొంచెమైనా మార్పు రాదా, ఇంకోటి ఎవడన్నా దొరకపోతాడా అని ఆశ మధ్యలో వదలలేకపోతున్నాను. H1 వీసా పట్టుకుని స్టాంపింగ్ కోసం వెళ్ళాడుతున్న వాళ్ళే ఉన్నాను నేను. ఏమైనా ఎప్పటికైనా సరే వస్తున్నారా అని ఆశ అన్నట్ట. ఎందుకో ఈ గాలవుడికి అతడు చూడగానే ఆ ముఖంలో కళ కనపడింది, వద్దన్న చోటికి వెళ్ళాడు. అసలు మనం వద్దే ఎవరి దగ్గరికి అంటాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. వీడు వద్దన్నాడుగా, అందుకని పుష్కరుడి దగ్గరకు వచ్చాడు. వచ్చి వినయంగా నమస్కరించి, అయ్యా మీ ముఖంలో దివ్యకాంతి కనపడుతోంది అని తన కష్టం చెప్పుకుని, నాకు కుష్ఠరోగం వచ్చింది, రోగం తొలగాలి అంటే ఈయనకి మళ్ళీ అనుమానం వచ్చింది, వీడు బోయేవాడు, పశ్చిమ వాసం తినేవాడు, వీడికి మంత్రం ఇవ్వచ్చా ఇవ్వకూడదా? నువ్వు ఇక్కడ కూర్చోరావు బాబు అని వాడిని అక్కడ కూర్చోబెట్టి పక్కకి వెళ్ళి ఆంజనేయుడిని ప్రార్థించాడు. వెంటనే హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు. స్వామి, వీడెవడో కుష్ఠరోగి, నాకు మంత్రం ఇవ్వమంటున్నాడు, వాడు రోగం తగ్గించమంటున్నాడు, నేను మీ మంత్రం ఇవ్వచ్చా అంటే వారి పిచ్చివాడా? భక్తి కలిగిన వాడు ఎవడైనా మంత్రం పొందడానికి అర్హుడురా? మంత్రమునకు భక్తి తప్ప వేరే ఇంకేమీ అర్హత లేదు. స్వయంగా ఇది పరాశరుడు రాసిన కథ. పరాశరుడు కూడా నమ్మమంటే నేనేం చేయలేను కానీ పరాశర సంహితలో ఉన్నవాడు చెబుతున్నాను. ఇచ్చేయచ్చు అన్నాడు. వెంటనే ఆయన గురువు గారికి నమస్కరించి ఆంజనేయుడికి వాడికి హనుమత్ ద్వాదశాక్షరి మంత్రం ఇచ్చాడు. వెంటనే వాడు గురువు గారికి నమస్కరించి మొదలు పెట్టినా అన్నట్ట. ఆ ఎదురుకుండా గోమతి నది ఉంది, అందులో స్నానం చేసి జపం చెయ్యి అంటే వాడు ఏం చేశాడు తెలుసా? నాకు నదులు, నదాలు, సముద్రాలు మా గురువుగారి పాదజలమే అని కాసి నీళ్లు కమండలంతో పట్టుకొచ్చి గురువుగారు కాళ్ళు కడిగి ఆ నీళ్ళు ఎత్తిమే చల్లుకుని ఇదే నాకు గంగా స్నానం, ఇదే గోమతి స్నానం, ఇప్పుడు జపం చేస్తానన్నట్టు. అది జ్ఞానం అంటే. అలా గురువుగారి కాళ్ళు కడిగిన నీళ్లు నెత్తిమే చల్లుకుని అదే స్నానంగా భావించి జపం చేశాడు. 24 గంటలు గడవకుండానే ఆంజనేయుడు ప్రత్యక్షమై చేత్తో నిమిరి వాడుకున్న రోగం అంతా తీసేశాడు. చాలా పెద్ద కథ, 2 ముక్కలు చెబుతాను మీకు. అలా చేత్తో ఆంజనేయుడు నిమరగానే అందంగా తయారైపోయేవాడు, నిగనిగలాడిపోతూ తయారయ్యట. ఓ అద్భుతం, పరమసుందరాకారుడు అయిపోయాడు. 1 ముక్కలో చెప్పాలంటే 4 అయిపోయాడు. ఇలా పరమసుందరాకారుడైపోయి గురువుగారి దగ్గరకు వచ్చి, గురువుగారు మీ అనుగ్రహం అండి, ఒక్కరోజులో ఆంజనేయుడిని చూపించారు అని కాళ్ళు గట్టిగా పట్టుకుని గురువుగారిని వదలలేక ఆయన దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాడు. ఈ విడుతున్న ఆయన్ని ఆ చెట్టు కింద కూర్చున్న ధ్వజదత్తుడు చూశాడు. ఈయన ధ్వజదత్తుడు చూసి, వీడు దుర్మార్గుడు, మా గురువుగారిని తిట్టాడు, గురునింద చేసిన వాడి దర్శనం చేసుకోకూడదు అని దూరం నుంచి తప్పించుకుని వెళ్ళబోయట. వాడు మాత్రం దూరం నుంచి చూసి ఏమయ్యో ఇలారా అన్నాడు. ఓరి దుర్మార్గుడు చూసేవట్రా నన్ను అనుకుని సరే దగ్గరికి వెళ్ళి, ఏమైతే నేను నీ వల్లే కదా నేను ఆ పుష్కరుణ్ణి చూడగలిగాను అనుకుని నమస్కారం అయ్యగారు అన్నట్ట. నమస్కారం పక్కన పెట్టు, మొన్న నువ్వు ఇక్కడికి వచ్చేటప్పుడు వీళ్ళంతా మచ్చలతో చేతి వేళ్ళుపోయి భయంకరాకారంతో కుష్ఠ వ్యాధి పీడితుడు పోయి వచ్చావు, ఇప్పుడు రోగం పోయి అందంగా తయారయ్యావు, ఎలా వచ్చింది నీకు ఈ శరీరం అన్నాడు. అయ్యా మీకు తెలియదే ఉంది, మీరు మొన్నటి రాగానే ఆ యోగీశ్వరుణ్ణి పుష్కరుణ్ణి చూపించి ఆయన దగ్గరికి వెళ్ళద్దు, వాడు పుష్కరుడు కాదు ముష్కరుడు అన్నారు, కానీ ఆ మహాత్ముడి దగ్గరికి నేను వెళ్ళి ఆశ్రయిస్తే ఆయన ఒక మంత్రం ఇచ్చాడు, ఆ పుష్కరుడి వల్ల దుష్కరమైన హనుమత్ దర్శనం అయ్యింది, హనుమంతుడు నన్ను నిమిరి ఆరోగ్యవంతుడు చేశాడు, ఒక విధంగా చెప్పాలంటే మీ అనుగ్రహమే, మీరే ఆయన్ని చూపించారు నాకు, అందువల్ల మీకు నమస్కారం, ఇదంతా పుష్కర అనుగ్రహం అన్నట్టు. దాంతో వీడి గొళ్ళు మండిపోయింది, పళ్ళు పటపట కొరికాడు, పరుగు పరుగున వచ్చాడు గురువుగారి దగ్గరికి. ఏరా దొంగ గురువు అన్నాడు. ఇంత గొప్ప టైటిల్ ఎవరు ఇవ్వలేదు, పురాణం చెప్పాను వేదాలు, నేను కూడాను అప్పుడు నాకు అభినవ సుఖ ఇలాంటి బిరుదులు ఇచ్చారు, కానీ దొంగ గురువు అనే బిరుదు ఎవరు ఇవ్వలేదు, ఏమయ్యా ఇంత ప్రత్యేకమైన టైటిల్ ఇచ్చావన్నట్ట. యువకేం చేయమంటావు, సంవత్సరం క్రితం నీ దగ్గరకు వచ్చి మంత్రం అడిగితే నాకు పనికి వారిని మంత్రం ఇస్తావా, ఈ బోయవాడికి ఏమో మంచి మంత్రం ఇస్తావా, వాడు ఆ మంత్ర జపం చెయ్యగానే ఒక్కరోజులో హనుమత్ దర్శనం అయ్యింది, నాకు 1 ఏడాది పాటు జపం చేసిన హనుమంతుడు కాదు ఆయన తోక కూడా కనపడలేదు, కారణం ఏమిటి, ఇది నీ పక్షపాతమా కాదా అన్నట్ట. అప్పుడు ఆయన పక్కపక్కనవి, అదే నీ అనుమానం, ఇంతకీ నేను ఆ బోయవాడికి ఏ మంత్రం ఇచ్చానో తెలుసా అంటే, ఏమో నాకేం తెలుసు అన్నట్ట. ఓం హరివర్కట వర్కట యనమహ, ఈ మంత్రం నీకు వాడికి సమానంగా ఇచ్చాను, ఇదే మంత్రం నీకు ఇచ్చాను వాడికి ఇచ్చాను అనగానే వీడు తెల్లబోయి, నాడు గురువుగారు నిజమేనా అన్నట్టు. ఇందాక దొంగ గురువు అని వాడు కొంచెం డౌన్ అయ్యి, గురువుగారు ఇది నిజమేనా అంటే, ఒరే అబద్ధం ఆడవలసిన అవసరం నాకేముందిరా, అసత్యం నీతో ఆడితే నాకేం వస్తుంది, నీకే మంత్రం ఇచ్చానో ఆ బోయవారికి అదే ఇచ్చానన్నాడు. మరి ఏంటండి తేడా, నేను సంవత్సర కాలంగా జపం చేసినా నాకేమీ హనుమంతుని యొక్క అనుగ్రహం కలగలేదు, కానీ వాడు ఒక్కరోజులోనే హనుమత్ దర్శనం చేసుకున్నాడు, రోగం నుంచి విముక్తి పొందాడు, ఎక్కడుంది లోపం అన్నట్ట. నీలోనే ఉంది నాయన, మంత్రంలో లేదు లోపం, నీ బుద్ధిలో ఉంది. వాడికి మంత్రం ఇచ్చి నదీ స్నానం చేసి జపం చేయంటే నా కాళ్ళు కడిగి ఆ నీళ్ళు ఎత్తువే తొలుకుని ఇదే లేదు అన్నాడు. వాడికి ఎంత గురుభక్తితో ఆలోచించు, గురుభక్తితో జపం చేస్తే ఆ క్షణమే భగవద్ దర్శనం అవుతుంది. కానీ నీకు మంత్రం మీద నమ్మకం ఉంది మొదట్లో, కానీ అప్పుడు గురువు గారి మీద లేదు. స్నానం చేయంటే గోమతిలో స్నానం చేసావు, పోనీ స్నానం చేశాక కూర్చున్నా కూడా మధ్య మధ్యలో గురువు గారు మంత్రం ఇచ్చారు కానీ ఇంతోటి 12 అక్షరాల మంత్రం వల్ల భగవంతుడు దర్శనం ఇస్తాడా అనుకుని పదే పదే అడిగేవాడు మధ్య మధ్యలో గురువు గారి దగ్గర వచ్చి, గురుగారు ఈ మంత్రం చాలంటారా అండి, అసలు గురువు గారు మంత్రం ఇచ్చాక చాలంటారంటే ఏంటండి వీడు? కొంతమంది చూడండి, మీరు ఎప్పుడు నా ఏదన్నా ఇది చేసుకోండి అంటే అది సరిపోతుందండి అంటాడు. డాక్టర్ గారి దగ్గర వెళ్ళాక డాక్టర్ గారు ఏదో ట్యాబ్లెట్ రాస్తే ఈ ట్యాబ్లెట్ చాలుతుందండి, ఇంజక్షన్ అక్కర్లేదండి, ఆపరేషన్ అక్కర్లేదండి అని డాక్టర్ గారు నువ్వు సలహా ఇవ్వాలా? ఆయన తెలీదా? అసలే సలహా ఇవ్వకుండానే కోసిపారేస్తారు కొందరు. ఇప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఇంత ట్యాబ్లెట్ చాలంటే ఎలాగా? నువ్వా వైద్యుడు ఆయన? గురువు గారికి వీడికి ఏమి ఇవ్వాలో తెలుసు అనమాట, ఎంత పిచ్చాళ్ళు అనమాట. ఈ పారాయణ ఏంటంటే సరిపోతుంది అంటారండి అంటారు. అక్కడ దెబ్బతింటున్నారట జీవులు. ఈ లోపల వీడికి అనుమానం అనమాట, ఈ మంత్రమే చాలా, ఈ మంత్రమే చాలా, ఈ 12 అక్షరములతో భగవంతుడు కనపడతాడా అని నీకు కొంత అవిశ్వాసం ఉన్నది. గురువు మీద ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత తొందరగా ఫలితం వస్తుంది. మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భేషజే గురువు యాదృశీ భావన ఎత్ర సిద్ధిర్భవతి తాదృశీ. మంత్రం మీద, దైవం మీద, గురువు మీద, వైద్యుని మీద నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత బాగా ఫలిస్తుంది. నీకు మంత్రం మీద ఉన్న భక్తి గురువు మీద లేకపోవటమే నీ సాధనలో లోపానికి మూల కారణం. ఇప్పుడు అర్థమైందా నీ లోపం? ఈ మంత్రము వల్ల దైవము నాకు సాక్షాత్కరిస్తాడనే దృఢమైన కఠోరమైన అచంచలమైన విశ్వాసంతో జపం చేస్తే క్షణంలో కనపడతాడు. నాకేం కనపడలేదు, ఏ అనుభూతి లేదంటే నీలో లోపం, దృఢమైన విశ్వాస లోపం అది అనగానే అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెంటనే ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకుని భగవంతుడు మళ్ళీ జపం చేశాడు. వెంటనే హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఈసారి ఆయనకి కేవలం 2 రోజుల్లో ప్రత్యక్షమయ్యాడు. బోయవాడికి లేక 1 రోజు కాదు, కానీ ఇంకో రోజు ఎక్కువ అయ్యింది. 2 రోజులు అయ్యాక ఇప్పుడు హనుమంతుడు అడిగాడు, స్వామి ఇప్పుడు కూడా నాకు మళ్ళీ ఒక అనుమానం వస్తుంది, నువ్వు ఎలాగో వరాలు ఇస్తావు నేను వద్దన్నది వేరే విషయం, నా అనుమానం తీర్చుకున్నాకే వరాలు ఇయ్యి అన్నట్ట. ఏమిటి అనుమానం అన్నాడు హనుమంతుడు. బోయవాడు ఇదే మంత్రం జపం చేస్తే 24 అవర్స్లో వాడికి కనబడి వాడికి వరం ఇచ్చావు. నేను నా పొరపాటు తెలుసుకుని మళ్ళీ గురువుగారి గాళ్ళు పట్టుకుని ఆయన మీద భక్తితో జపం చేస్తే నాకు మాత్రం 48 అవర్స్ పట్టింది. ఏమిటి తేడా? గూగుల్ వాడు సెట్ చేసుకున్నట్టుగా టైం ఏమన్నా నువ్వు సెట్ చేసుకున్నావా? వాడికి 24 గంటలు నాకు 40 చేసావా అన్నట్ట. అప్పుడు ఆయన నవ్వి, ఇక్కడ నీ సాధనే లోపం, నీ పూర్వజన్మ పాపం ఒకటి నీలో ఉండి ఈసారి నువ్వు గురుభక్తితో మంత్రం చేసేటప్పుడు ఆ వ్యక్తికి ఇచ్చినంత పవర్ఫుల్ అయినటువంటి బీజంలో ఏదన్నా లోపం ఇచ్చాడేమో గురువుగారిని బట్టి ఒక్క విసరు సెకండ్ శంకించి ఆ తర్వాత సెకండ్ అయ్యాక మళ్ళీ బయటకు వచ్చాడు. దీనికి గల కారణం ఏమిటో ఇప్పుడు చెబుతున్నా విని. నీ పూర్వజన్మ రహస్యం, నీ పూర్వజన్మలో నువ్వు ఒక బాగా చదువుకున్న వేద పండితుడి. ఒక రోజున వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి బయలుదేరావు. దారిలో అడవిలో పాప ఒక సామాన్యుడు పెద్దగా చదువుకొని ఒక సామాన్య పురోహితుడు వేదం చదువుతున్నట్టు ఏదో రాజాధిరాజాయో మంత్రపుష్పం ఏదో చదువుకుంటాడు పాపం. వెంటనే వీడు అక్కడికి వెళ్ళి, ఏంట్రా స్వరం నీ మొహం తగలయ్యా, నీకు అసలు స్వరం వచ్చా అని వాడు తిట్టుకుంటూ తిట్టాడట. నేనేం చేయనండి, మా గురువుగారు ఇలాగే నేర్పారండి అన్నాడు. నేను చెప్పిన కదా పరాశర సంహితలో ఉందో లేదో చూడండి, సంపూర్ణ హనుమత్ చరిత్ర వినండి, అందులో కూడా ఉంటుంది కదా. వాడు పాప గురువుగారు ఇచ్చిన ఒక మంత్రం ఏదో చదువుతున్నాడు. ఏమిటా మంత్రం? ఆ గురువుకి బుద్ధి లేదా? నీకు బుద్ధి లేదా? పైకి చదువుతావా? మంత్రం పైకి చదువుతుంటా? పైకి చదువుతావా? స్వరం తప్పురా అని వాడిని తెగతిట్టాట. పాప అవతలవాడు అన్నాడు, మా గురువుగారు చెప్పారండి, మా గురువుగారు చెప్పారు కాబట్టి చదువుతున్నాను, నాకు ఇంతే వచ్చండి, నేను మా గురువుగారు వద్దంటేనే మాంటానన్నట్ట. నీ గురువు దరిద్రుడు, నువ్వు నీచుడివి, మీకు ఏం చేత కాదు అని తిట్టి తిట్టుకుంటా తిట్టాడు. తిట్టి ఈ కోపంతో వెళ్ళాడు. ఆ కోపంతో వెళ్ళడం వల్ల వశిష్ఠుడి దగ్గర మనస్సులు అగ్రం అవ్వలేదు. ఎప్పుడైతే ఇతరులను తిట్టడం మొదలు పెడతామో ఆ కోపం లోపలుండిపోతుంది కదా, దానివల్ల శరీరం కంపిస్తుంది, నరాలు బలహీన పడతాయి. దానివల్లే మీరు కోపంతో వచ్చినప్పుడు ఇక్కడ కూర్చుని పురాణం వినండి, ఒకసారి మీరు బయట చెడవడా తిట్టేసేవాడు, పార్కింగ్కి చోటు ఇవ్వలేదని పక్క కారు అని తెగదిట్టి లోపలికి వచ్చి కూర్చోండి. ఇక మీకు ఆ పూట పురాణం ఎక్కదు. ఎంతసేపు ఆ పార్కింగు షార్కింగ్ బ్యాంకింగ్ అయ్యింది కదా అప్పుడు, అంతకుముందే ఈ మురుగుడు వల్ల ఏమవుతుందనమాట, ఇక వీడికి పురాణం మీద ఈ శాస్త్రం మీద దృష్టి ఉండదు. ఎంతసేపు ఆ కోపమే మనస్సులో ఉండిపోవడం వల్ల మనస్సు కలుషితమయ్యి ఈ విన్నది గుర్తుండదు, బుర్రలోకి ఎక్కదు. ఈ వ్యక్తిని నీ గురువు దుర్మార్గుడు, నీకు మంత్రం రాదు, మీ ఇద్దరు నాశనం అవుతారు అని తిట్టి కోపంతో వెళ్ళి వశిష్ఠుని దగ్గర హితోపదేశం పొందలేక వెనక్కి వచ్చాడు. ఆ రావడంతో గుండెపోటు చచ్చిపోయాడు. ఆ పాపంతో ఈ జన్మలో మళ్ళీ ధ్వజదత్తుడిగా పుట్టాం. కాబట్టే మహాపాపం నిన్ను పట్టుకుని దారిద్ర్య రూపంలో పీడించింది, నానా కష్టాలు ఇచ్చింది. ఆ పాత పాప వల్ల ఈ జన్మలో కూడా గురువు గర్భత నీకు పూర్తిగా మనస్సు లగ్నమవ్వలేదు. గుర్తుపెట్టుకో, మహాత్ములు ఎవరైనా వాళ్ళ గురు పరంపరలో చదువుకుంటారు. పాప ఒక్కొక్కడికి పరంపర రాదనుకుందాం, అందరూ లలితా సహస్రనామ పాండిత్యంతో చదవగలరటండి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అని చక్కగా చదివేవాళ్ళు కొంతమంది ఉంటారు, శ్రీమత అన్నవాళ్ళు ఉన్నారు. ఏం చేస్తాం, వాళ్ళని తిట్టద్దు, మెల్లిగా చెప్పాలి. ఒకవేళ మనం చెప్పాల్సి వస్తే అమ్మా శ్రీమాత అనండి అంతే తప్ప ఏమిటా శ్రీమాత ఏంటి, అసలు చెప్పినవాడికి బుద్ధుందా, నీకు బుద్ధుందా అంటే వాళ్ళు హర్ట్ అవుతారు, వాళ్ళ మనస్సు బాధపడుతుంది. చెప్పడం ఎప్పుడు వినయంగా చెప్పాలి, ప్రేమగా చెప్పాలి, వాళ్ళని బాగు చేయడానికి చెప్పాలి తప్ప నీకు తెలుసుంది నటించి చెప్పకూడదు. అందుకే ఇతరులకు ఎప్పుడైనా చెప్పేటప్పుడు గొంకుతూ చెప్పమన్నారటండి. ఒక్క మహాస్థాయిలో ఉన్న గురువుల్ని పక్కన పెట్టండి, బ్రహ్మస్వరూపులైన వాళ్ళైతే, పరమాచార్యులు లాంటి వాళ్ళైతే, తల్లి ఇలా చదివితే ప్రమాదం అని చెప్పాలి తప్ప మనలాంటి వాళ్ళని ఇష్టంతో తిట్టకూడదు. నువ్వు ఆ పాపం వల్లే ఇన్ని ఇబ్బందులు పొందావు, దానివల్లే ఈ జన్మలో కూడా నీకు సంపూర్ణ గురుభక్తి లేదు, దానివల్లే మంత్రం కూడా ఫలించడానికి సమయం తీసుకుంది, ఇక మీదటెప్పుడు ఏ గురువుని ఏ శిష్యుడిని ఎవరన్నా చేసేవాళ్ళని నీకు వీలుంటే సంస్కరించు తప్ప తిట్టకు, తిట్టుట వల్ల కలుష బుద్ధి పొంది పతనమవుతావు అన్నాడు ఆయన. నాకు చాలా ఇష్టమైన పరాశర సంహితులని గొప్ప కథ ఇది. హనుమంతుని చరిత్ర చెప్పినప్పుడల్లా ఈ కథ ఒక్కసారినే గుర్తుకు తెచ్చుకుంటారు. ఈరోజు నుంచి మనమంతా కూడా అలాగే దృష్టిలో పెట్టుకోవాలి. సాధ్యమైనంత వరకు సంపూర్ణముగా తెలియకుండా ఒకటి తిట్టకూడదు, ఒకవేళ మనకి తెలిసినా విడిగా ఇలా మార్చడానికి ప్రయత్నించాలి తప్ప తిట్టకూడదు. నువ్వు చవటమని మాత్రం అనకండి, అది మహాప్రభావం. ఇదంతా ఎందుకు చెప్తున్నాను, పరమాచార్యులు ఇవన్నీ చెప్పారు, నాయన గురువుల యొక్క పరంపరను బట్టి స్వరములలో తేడాలుంటాయి, అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని నాదే స్వరము తక్కిన వాళ్ళది కాదు అని తిట్టడం మొదలు పెడితే నీ పాండిత్యం నిన్ను రక్షించదు. ఆత్మస్థుతి పరనింద ఈ రెండు అత్యంత ప్రమాదకరమైనవి. హేమహిమి ఎగిరిపోయారు తెలుసా మీకు, పురాణాల్లో మహానుభావులు ఒక్క దెబ్బకి ఢామ్ అని ఎగిరిపోయారు. ఇక మనం ఎంత, మన బతుకు ఎంత, మన ఈ జీవితంలో సంపాదించే పాండిత్యం ఎంత, ఉపాసన ఎంత, అనవసరంగా ఇతరులను తిట్టడం అనమాట. నేను చూస్తూ ఉంటాను అనమాట, పాప వాడు ఎవడో పాప సామాన్యమైన వాడు ఇవాళ ఎవరో ప్రమాణ స్వీకారం చేస్తుంటే రాజాధిరాజయ్య చదివేట, ఆయనకి స్వరం రాలేదురా, వాడిని పిండా కూడా తిట్టడం ఏంటండి, తప్పేనా కదా. నీకు నిజంగా వాడికి స్వరంలో తేడా ఉంటే విడిగా పెట్టు, తిట్టకూడదు మహాపాప. పిండా కూడా తిట్టేవా భగవంతుడు నీకు పిండాకూడు కూడా లేకుండా చేస్తాడు. నేను మొదటి నుంచి చెబుతున్నాను, పొరపాటును కూడా మనం ఇతరులను అంత దారుణంగా తిట్టద్దు. నోటికొచ్చినటువంటి అపశబ్దములతో ఇతరులను పలికామా తత్ప్రభావం అనుభవిస్తాం. వీలైనంత వరకు నోటితో మంచే పలకాలి. అందుకే ఉపనిషత్తులు ఏమంటాయి, భద్రం కర్ణే భిశృణుయామ దేవాహ భద్రం పశ్యే మాక్షభిర్యత్రాహ. సుస్పష్టంగా వేదం ఉపనిషత్తు ఏమంటుంది, మా చెవులతో మంచే వింటాము, కళ్ళతో మంచే చూస్తాము, నోటితో మంచే అంటాము, వీలున్నంత వరకు మంచి తప్ప చెడ అనము, చెడ్డ చూడము అని అర్థం. మంచి అంటాము అన్నారు మన పెద్దలు, దాన్ని ఒక ఆయన చెడు కనము చెడు చూడము అన్న, చెడు చూడద్దు అని అల్ల, చెడు నువ్వు చెయ్యు, చూడకుండా ఎంతసేపు కళ్ళు మూసుకుంటావు, నువ్వేమో ధృతరాష్ట్రుడివే, కళ్ళకి ఏమైనా గాంధారిలో గుడ్లు కట్టుకుంటావా, కాబట్టి మూడు కోతులు బొమ్మలు మనకు అక్కర్లా, అసలు మనస్సే పెద్ద కోతి. మనం మంచిగా చూడటానికి ప్రయత్నించు. భద్రం పశ్యే మాక్షభిర్యత్రా అన్నారు, కంటితో ఎప్పుడు శుభం చూడడానికి ప్రయత్నించు. అంటే ఎప్పుడు ఇతరులకు మేలు కోరుకో, ఇతరులకు మేలు కోరుకుంటేనే కదా వాళ్ళ మేలును చూడగలుగుతావు. నీ కళ్ళలో నిప్పు రోసుకోకు, ఈయనకి 25,000 జీతం వస్తే 25,000 అలలో వచ్చిందిట ఆహా అని ఎగిరి గంతాయి, ఆంజనేయుడు సీతం చూసి ఎగిరి గంతులు వేసినట్లుగా. అంతేగాని ఆయనకి 25,000 వచ్చిందిట, అయ్యి బాబాయ్ 25,000 వచ్చిందిట అని గుండె ఆయన సావకు. ఇతరుల యొక్క మేలు కోరుకో, నీకు మేలు వస్తుంది. ఇతరుల యొక్క మంచి విను, వాడి గురించి పొగిడితే విను ఆనందించు, అప్పుడు నీకు మంచి జరుగుతుంది. ఇతరుల గురించి మంచి అను నోటితో, ఎప్పుడు పరోక్షంలో పదే పదే ఇతరుల గురించి చెడ్డ ఎత్తద్దు, పరుల మీద వేసే ప్రతి నింద మన కొంప ముంచుతుంది అని పెద్దలు చెప్పారు. ఎందుకు చెబుతున్నారు ఇదంతా అంటే, అగస్త్య మహర్షి లోకశ్రేయస్సు కోసం ఇలాంటి దోషములన్నిటినీ తొలగించడానికి ఒక సంహిత రాశాడు. నాకొచ్చిందే శాస్త్రం అనుకోకుండా నన్ను ప్రమాణంగా తీసుకో అన్నాడు ఆయన. అటువంటి సంహిత రాయి, నువ్వు రాయాలంటే లోకానికి ఒక గొప్ప ధర్మం అందించాలంటే తపశ్శక్తి కావాలి. స్వరబద్ధంగా వేదం చదవాలన్నా, మంత్రము సక్రమంగా జపం చెయ్యాలన్నా, ఇతరులకు ధర్మములను బోధించాలన్నా ఆ బోధించేవాడికి ముందేం కావాలి, తపశ్శక్తి ఉపాసనా బలం కావాలి. కాబట్టి బ్రహ్మదేవుడు ఏమన్నాడు, నువ్వు కాశీకి వెళ్ళి గంగా నదీ తీరంలో ఈ విశ్వేశ్వరాలయానికి ఎదురుగుండే వాడు వ్యాసకాశి అంటున్నావు చూడండి, అటువైపు గంగా తీరంలో కొంతకాలం తపస్సు చేయి, ఈశ్వరుడు నిన్ను అనుగ్రహిస్తాడు. ఈశ్వర అనుగ్రహం వచ్చాక అప్పుడు కాశీలో మకాం పెట్టు. కాశీలో మకాం పెట్టే ముందు ఎప్పుడు గంగకి అవతల ఒడ్డునే తపస్సు చేయాలి.